లూకా 6వ అధ్యాయము. ఒక విశ్రాంతిరోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినడం మొదలుపెట్టారు. కొందరు పరిసయ్యులు,
విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు
అని అడిగారు. యేసు,
దావీదు తనకు తనతో ఉన్న వాళ్లకు ఆకలి వేసినప్పుడు ఏమి చేశాడో మీరు చదవలేదా? అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప ఇతరులు తినకూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని తనతో ఉన్నవాళ్లకు కూడా ఇచ్చాడు
అని సమాధానం చెప్పాడు. యేసు మళ్ళీ,
మనుష్య కుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు
అని అన్నాడు.
మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడిచేయి పడిపోయిన వాడొకడున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.
యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో,
లేచి అందరి ముందు నిలుచో
అని అన్నాడు. ఆ చేయి పడిపోయినవాడు లేచి నిలుచున్నాడు. ఆ తదుపరి యేసు వాళ్లతో,
విశ్రాంతి రోజు ఏది చేయటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకరికి మేలు చేయటమా లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా లేక నాశనం చేయటమా
అని అన్నాడు. యేసు వాళ్లవైపు ఒకసారి చూసి చేయి పడిపోయిన వానితో,
నీ చేయి చాపు
అని అన్నాడు. ఆ చేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమైపోయింది. ఇది చూసి అక్కడున్న వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్లు యేసును ఏమి చేయాలో తమలో తాము ఆలోచించుకున్నారు. ఆ తర్వాత యేసు ఒకరోజు ప్రార్థించటానికి కొండమీదికి వెళ్లాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. ఉదయం కాగానే తన శిష్యులందరినీ దగ్గరకు పిలిచి వాళ్లలో 12 మందిని ఎన్నుకొని వాళ్లను తన అపోస్తలులుగా నియమించాడు. వారెవరనగా,
సీమోను, యేసు ఇతనికి పేతురు అని పేరు పెట్టాడు, అతని తమ్ముడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు. ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహి అవుతాడు. యేసు వాళ్లతో సహా కొండదిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలామంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలామంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలామంది ప్రజలు వచ్చారు. ఆయన బోధనలు వినాలని, ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ల ఉద్దేశం. దయ్యాలు పట్టి బాధపడుతున్న వాళ్లు కూడా వచ్చారు. వాళ్లకు కూడా నయమైపోయింది.
ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికీ నయం చేస్తూ ఉండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.
యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు,
దీనులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు, మీ ఆకలి తీరుతుంది. ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు, భవిష్యత్తులో మీరు నవ్వుతారు. మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులవుతారు. మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక ఇది జరిగిన రోజు ఆనందంతో గంతులు వేయండి. వీళ్ల పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల ఇదే విధంగా ప్రవర్తించారు. ఓ ధనికులారా, మీకు శ్రమ తప్పదు, మీరు అనుభవించవలసిన సుఖాన్ని ఇదివరకే అనుభవించారు. కడుపులు నిండిన ప్రజలారా, మీకు శ్రమ తప్పదు, మీకు ఆహారం దొరకదు. నవ్వుతున్న ప్రజలారా, మీకు శ్రమ తప్పదు, మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు. పొగట్టులు పొందే ప్రజలారా, మీకు శిక్ష తప్పదు. వాళ్ల పూర్వులు ఇదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు, కానీ నా మాటలు వినే వాళ్లకు ఇది నేను చెబుతున్నాను. మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు మంచి చెయ్యండి, మిమ్మల్ని దూషించే వాళ్లను దీవించండి, మీకు కీడు చేసిన వాళ్లకు మంచి కలగాలని ప్రార్థించండి. ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసుకునేవాని నీ చొక్కాను కూడా తీసుకోనివ్వు. అడిగిన వాళ్లకు ఇవ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు ఇతరుల పట్ల ప్రవర్తించండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్లను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్లను ప్రేమిస్తారు. మీకు మంచి చేసిన వాళ్లకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా అదేవిధంగా చేస్తారు. అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము ఇచ్చిపుచ్చుకుంటారు. మీ శత్రువుల్ని ప్రేమించండి, వాళ్లకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాసఘాతకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయచూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. మీ తండ్రి వలె మీరు కూడా దయ ప్రేమ చూపుతూ జీవించండి. ఇతరులపై తీర్పు చెప్పకండి, అప్పుడు ఇతరులు మీపై తీర్పు చెప్పరు. ఇతరులను నిందించకండి, అప్పుడు ఇతరులు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి, అప్పుడు ఇతరులు మిమ్మల్ని క్షమిస్తారు. ఇతరులకు ఇవ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి అది మీ కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో ఇస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.
ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు.
ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే ఇద్దరూ గోతిలో పడతారు కదా. శిష్యుడు తన గురువు కన్నా గొప్ప కాదు, కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమవుతాడు. నీ కంట్లో ఉన్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లో ఉన్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? నీ కంట్లో దూలం పెట్టుకుని నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు అని అతనితో ఎలాగూ అనగలుగుతున్నావు? ఓ కపటి, నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి, అప్పుడు నీవు బాగా చూడగలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తీయాలో తెలుసుకుంటావు. మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు, అదేవిధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరుపు పండ్లు, గోరింటె పొదల నుండి ద్రాక్ష పండ్లు లభించవు. మంచివాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది, కాబట్టి అతని నుండి మంచితనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది, కాబట్టి అతని నుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయంలో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు. నేను చెప్పింది చేయకుండా నన్ను ప్రభూ ప్రభూ అని పిలవటం ఎందుకు? నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించేవాడు ఎలాంటివాడో చెబుతాను, వినండి. అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ల పునాది వేసి ఇల్లు కట్టుకున్నవానితో పోల్చవచ్చు. ఇతడు తన ఇంటిని సక్రమమైన పద్ధతిలో కట్టాడు, కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిని కొట్టినా ఆ ఇల్లు కూలిపోలేదు. నా మాటలు విని వాటిని అనుసరించనివాడు పునాది వేయకుండా నేలపై ఇల్లు కట్టుకున్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ ఇల్లు కూలి నేలమట్టమైపోయింది.